జ్వాలాకులుగా పుస్తకాలు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కాస్మిక్ ఫైర్ మనం చెప్పుకుంటున్నాం. అసలు ఈ ఫైర్ ఎన్నిసార్లు చెప్పినా ఫస్ట్ అండ్ ఫండమెంటల్గా మనకు చేసే పని ఏంటంటే, ఒకటి మనల్ని పవిత్రం చేస్తుంది. మనల్ని పవిత్రం చేయడం అంటే ఏంటి? మనం అప్పుడు అపవిత్రులుగా ఉన్నామా అని ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అపవిత్రులుగా ఉన్నామా పవిత్రులుగా ఉన్నామని చెప్పుకుందాం. అలాగే రెండోది, మనకు కొన్ని భ్రాంతులు ఉంటాయి, ఆ భ్రాంతుల్ని పోగొట్టు. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో అప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. అంతవరకు విషయం తెలియదు. కాబట్టి శుచి అనే అగ్ని గురించి పెద్దగా చెప్పడం ఎప్పుడో చివరని చెప్పారు. మొట్టమొదటి పవిత్రత గురించి చెప్పారు, ఫైర్ బై ఫ్రిక్షన్ పావక అగ్ని గురించి చెప్పారు. తర్వాత భ్రాంతులను పోగొట్టే మేధ అగ్ని, సోలార్ ఫైర్, సౌరాగ్ని గురించి చెప్పారు. ఎప్పుడైతే మనకు పవిత్రత వస్తుందో ఎప్పుడైతే భ్రాంతులు పోతాయో. భ్రాంతి అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరుగా అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే ఈ రెండు పవిత్రత చేకూరుతుందో, భ్రాంతి పోయి నిజ దర్శనం అవుతుందో, అప్పుడే భగవత్ సంకల్పం ఇది అని ఖచ్చితంగా మనకు నాటుకుంటుంది. అంతవరకు ఇది ఏదో చేస్తే బాగుంది, మనం కూడా చేద్దాం అన్నట్టుగా ఉంటుంది తప్ప నిజంగా విల్ఫుల్గా కాకుండా, విల్ఫుల్ కాకుండా మనకు చెయ్యాలి చేస్తాం, అలా ఉంటాం. అలా కాకుండా భగవద్గీతలో మనకు ఈ విషయాలు ఎలా చెప్పారు, ఇవే విషయాలు గురువు గారు పరమ పూజ గురుదేవుడు గాయత్రి మహాజ్ఞానం ఎలా ఇచ్చారో చెప్పుకుందాం. కాస్మిక్ ఫైర్ అనేది ఇంగ్లీష్ బుక్ నిజమే. దాన్ని మనకు మన అదే అగ్ని సూక్తం అని ఉంది, ఆల్రెడీ అగ్ని పురాణం ఉంది, వాటిలో ఉన్నవే ఫారినర్స్ కోసం ఆయన ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇక్కడ మనం ఇవాళ ఒక విషయం ఉచ్చరించుకోవాలి, పవిత్రత అనేది ఎందుకు? అసలు పవిత్రత అంటే ఏంటి? పవిత్రత లాంగ్ బ్యాక్ అంటే, లాంగ్ బ్యాక్ అంటే సిన్స్ బిఫోర్ 1990s, దర్త్ ఈజ్ నాట్ ఏ సేక్రెడ్ ప్లానెట్. అంటే పవిత్ర గ్రహం కాదు భూమి, కానీ పరమ పూజ్య గురుదేవులు తమ తపశక్తితోటి ఈ భూమిని పవిత్ర గ్రహంగా తీర్చిదిద్దారు అని మాస్టర్ ఎప్పుడో డిక్లేర్ చేశారు. మాస్టర్ జ్వాలాకౌల్ గారి పుస్తకాలన్నీ 1920s వచ్చాయి. ఆ తర్వాత అప్పటికి భూమి అపవిత్ర గ్రహమే, అందుకని నాన్ సేక్రెడ్ ప్లానెట్స్లో ఎర్త్ కూడా ఉంటుంది. 1990s తర్వాత వచ్చే సాహిత్యంలో భూమి పవిత్ర గ్రహం. భూమి పవిత్ర, అసలు పవిత్రం అంటే ఏంటి, అపవిత్రం అంటే ఏంటి అది తెలియాలి. అలాగ మనం పవిత్రలో అపవిత్రలో అని మనకు తెలుస్తుంది. మీరు ఆల్రెడీ సీక్రెట్ డాక్టర్ని చదివారు, అది స్టడీ సర్కిల్ పెట్టి చదువుతున్నారు. అలాగే మనం మాస్టర్ ఎన్నో కొన్ని వేల కొన్ని వందల లెక్చర్లు విని ఉంటారు, పుస్తకాలు చదువుకుంటారు. పవిత్రత అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర, ఎవరికి ఆన్సర్ ఉంది? ఒక పదానికి ఏడు రకాల అర్థాలు ఉంటాయి. అంటే భూ, భువ, శువ, మహ, జన, తప, సత్యం అలాగైతే ఉన్నాయో అలాగా ఒక్కొక్క పదానికి ఏడు అర్థాలు ఉంటాయి. సెవెన్ టైప్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది పవిత్రత అని ఒక పద్ధతిలో తీసుకుంటే. మన మూలాధారంలో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి అక్కడి నుంచి జాగృతమయ్యి సహస్రారంలో ఉన్న శివుడితో చేరటము, శివశక్తుల ఏకీకృతము అయిన స్థితి ఏదైతే ఉందో. శివుడు శక్తి అభేదం, కానీ శివుడు అక్కడ, శక్తి ఇక్కడ మామూలుగా ఉంటాయి. శివుడు అవుతాడు అంటే వెంకటేశ్వర స్వామి ఏమో కొండ మీద ఉంటాడు, అలివేలు మంగ దేవేమో అక్కడ కింద ఉంటాడు, లేకపోతే లక్ష్మీదేవం కొల్హాపూర్లో తపస్సు చేస్తుంటే నేను ఇక్కడ ఉంటాడు శ్రీనివాస, అలాగా అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. కానీ ఎప్పుడైతే రెండు కలిసాయో అప్పుడు పవిత్రత వచ్చినట్టు ఒక డెఫినేషన్. కాబట్టి భూమి పవిత్ర గ్రహం ఏంటంటే ఆల్రెడీ భూమికి సంబంధించినంత వరకు కుండలిని శక్తి భూమికి సంబంధించిన సహస్రారంతో కలిసి ఉందని అర్థం. సీక్రెట్ ప్లానెట్, మిగతా సీక్రెట్ ప్లానెట్స్లో భూమి కూడా చేరింది. ఎప్పుడైతే భూమి సీక్రెట్ ప్లానెట్ ఉందో మనం భూమి మీద ఉన్న జీవులు కూడా సీక్రెట్ అవ్వాలి కదా. భూమి మీద మనుషులు అందరూ ఆ స్థితికి చేరుకోకపోతే ఏమవుతుంది? అది భూమి పరిణామక్రమం ఒకటి ఉంటుంది. మనకు ఎలాగైతే పరిణామక్రమం ఉందో భూమి పరిణామక్రమంలో భూదేవి ఒక వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తికి పరిణామక్రమం ప్రకారం ముందరకెళ్ళిపోతుంది. మనల్ని దాంతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మనం వెనకబడిపోతాం, ఆవిడ ముందరకెళ్ళిపోతాం. అందుకని ఈ పవిత్రత అనేది మనకు ఎలా వస్తుంది తెలుసుకోవాలి కదా. ఏం చేస్తే పవిత్రలు అవుతాం? రోజు స్నానం చేస్తే అవుతామా? రోజు స్నానం చేయడానికి ఒకసారి ప్రజ్ఞాపురాణంలో గురువు గారు గొప్ప కథ ఇచ్చారు, నాలుగు మాటల్లో అయిపోయింది. ధర్మరాజు అండ్ కో అంటే మొత్తం పంచపాండవులు తీర్థయాత్రలకు వెళ్తున్నారట, ఎందుకు అని అడిగారట. అన్ని తీర్థాల్లో మునిగితే పుణ్యం వస్తుందన్నారు, పవిత్రులు అవుతాం అన్నారు, అందుకని వెళ్తున్నారు. అయితే ఓ పంచి ఈ కాకరకాయ కూడా తీసుకెళ్ళు అంట, మీరు ఎక్కడెక్కడ మునిగారో అక్కడెక్కడ కాకరకాయని కూడా ముంచి తీసుకురండి, మళ్ళీ నాకు ఇచ్చేయండి అన్నది. వెళ్ళారు, వచ్చారు, ఇచ్చారు. ఈయన ఇలా కొరికి చూసి ఏంటి చిత్త చేదుగా ఉంది అన్నాడు. దాంట్లో ఒకడు సపోజ్ ఎవరో భీముడు అనుకుంటాడు, నవ్వాడు పక్కపక్క నవ్వి, భలేవాడు బావా కాకరకాయ చేదుగా ఉండకుండా తీయగా అవుతుందా అన్నాడు. అదే నేను చెప్పేది, మనసులో మార్పు రాకనంత కాలం ఎన్ని తీర్థాల్లోనూ ఎన్ని పుణ్య నదుల్లో మునిగితే ఏమిటి వస్తుంది అని ప్రశ్న వేస్తాడు. అంటే పవిత్రత అంటే ఏంటి? మనస్సులో ఆ పవిత్రత వచ్చి తీరాలి. మనస్సులో అంటే మనకు హయ్యర్ మైండ్, లోవర్ మైండ్. లోవర్ మైండ్లు ఏముంటాయి? మెంటల్లో ఫిజికల్, మెంటల్లో యాస్ట్రల్, మెంటల్లో వైటలు, మెంటల్లో మెంటల్ సప్లైన్స్ అనమాట. ఆ పైన మెంటల్లో స్పిరిచువల్, మెంటల్లో ఆది, మెంటల్లో అనుపాధిక. ఆ పై మూడిటికి ఎప్పుడు కూడా అవి అమృత స్థితిలో ఉంటాయి, వాటిల్లో ఏం తేడాలు ఉండవు, అవి బాగుంటాయి. కింద నాలుగు ఈథర్స్ ఏవైతే ఉన్నాయో, ఫోర్ లోవర్ ఈథర్స్ అంటాడు. ఆ నాలుగు ఈథర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫోర్ లోవర్ బాడీస్ మనిషికి మామూలుగా. ఆ ఫోర్ లోవర్ బాడీకి సంబంధించిన సప్లైన్ ప్రతి స్ప్లెయిన్లోనూ ఉంటుంది. అవన్నీ పవిత్రం అవ్వాలి. పవిత్రం అవ్వడం అంటే ఏంటంటే అక్కడున్న ఈథర్కి మ్యాటర్ అంతా మారిపోయి మహా పరా నిర్వాణ లేకపోతే అనుపాదక స్థితిలో ఉన్నది ఏదైతే ఉందో ఆ అనుపాదక స్థితిలో ఉన్న ఓషన్ ఆఫ్ ఫైర్ అంటారు కాస్మిక్ ఫైర్లో. ఈ సప్లైన్స్ ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఆ ఓషన్ ఆఫ్ ఫైర్లో ఉన్న మ్యాటర్ తోటి ఈ నాలుగు ఈథర్స్ నిండాలి, దానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఎక్కడన్నా మనకు ఒక మార్గం చెప్పారంటే మూడు మార్గాలు చెప్పారు. మనిషి పవిత్రత ఎంత పవిత్రంగా ఉంటే అంత భగవంతుడితోటి ఏకత్వాన్ని పొందుతారు. భగవంతుడితో మేము ఏకత్వం పొందాలి, మేము భగవంతుడిని చూడాలి అని ఎందుకుంటుంది కోరిక అంటే మనం ఆయన స్వరూపులు కాదు. ఇప్పుడు ఇంట్లోంచి పొరపాటున మనం మళ్ళీ ఇల్లు మర్చిపోయి ఎక్కడికో పోయాం అనుకో, వెళ్తే ఏమవుతుంది? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని ఉంటుంది కదా. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఇంట్లోంచి దూరంగా వచ్చేసామని మనకు తెలుసు కాబట్టి. అలాగే మనందరం కూడా పరమాత్మ యొక్క అంశలమయ్యి ఆ పరమాత్మ నుంచి దూరంగా వచ్చేసామని మనకి ఎప్పుడో ఇప్పుడు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పటి నుంచి ఇంకా మొదలవుతుంది తప్ప మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చెప్తారు అని వెతుక్కుంటూ ఉంటాం. నువ్వు చూసావా, దేవుణ్ణి నువ్వు చూసావా అని అడుగుతాడు ఒక ఆయన. నేను చూశాను అంటే అయితే నాకు చూపించు అంటే. అలా మనం ఎప్పుడన్నా ఎవరినన్నా అడిగాం ఒక్కడన్నా, దేవుణ్ణి చూసావా నువ్వు, నాకు చూపిస్తావా అని. ఎందుకంటే మనకింకా ఆ తపన రాలేదు. ఏ తపన వస్తే ఆ ప్రశ్నే వస్తుంది, ఏ తపన వస్తే ఆ ప్రశ్న వస్తుంది. అందుకని మన తపన బట్టే మన మాట ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. మనకు మనం ఏం సంకల్పిస్తున్నామో దాన్ని బట్టి మన మాటలు ఉంటాయి. అంటే ప్యూర్లీ వైటల్ అంటే మన కోరికలు, మన ఆకాంక్షలు అవి తీర్చుకోవడానికి మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని తగ్గట్టే మన మాటలు ఉంటాయి. మన మానసికమైన సాటిస్ఫాక్షన్ అంటే నేను ఇంత గొప్పవాడిని, అందరూ నా గురించి చెప్పుకోవాలి, నేను ఇంత పుస్తకాలు చదివాను, నాకు ఇంత జ్ఞానం వచ్చు, నన్ను ఇంతమంది గౌరవిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మానందం పడతారు, ఇలాంటి వాటిలు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ మాటలు ఒకలా ఉంటాయి. ఇవన్నీ కాదు, భగవంతుడే కావాలి నాకు అనేవాడి మాటలు ఒకలా ఉంటాయి. కాబట్టి మాటలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వాడి ఆవేదన ఏమిటి, వాడి తపన ఏంటి, దేని కోరుకుంటున్నాడు అర్థం. ఇక్కడ పవిత్రులు అవ్వాలంటే మనకు 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 18వ అధ్యాయం భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం ఒక చక్కటి శ్లోకం ఇచ్చారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం ఎందుకంటే మనిషిని పవిత్రం చేసేది ఏది అని ప్రశ్నిస్తే నిప్పు, నీరు జనరల్గా పవిత్రం చేస్తాయి. వాయువు నీళ్లు పోసుకుంటే పవిత్రలు అవుతాం, మంచి గాలి తగిలితే కూడా పవిత్రం అవుతాం, అగ్నిలో పడితే కూడా పవిత్రం అవుతాం. కానీ మనం అగ్నిలో దూకలేం కదా, కానీ అగ్నిని భౌతికమైన అగ్ని కాకుండా వాడుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ మనకు 18వ అధ్యాయం భగవద్గీతలో 5వ శ్లోకంలో చెప్తున్నారు. మూడు రకాలుగా ఉంటాయి ఏవైనా సరే, అన్ని మూడు 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 ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది మనకేంటంటే యజ్ఞ దాన తపకర్మ నత్యాద్యమితి చాపరే. యజ్ఞ దాన తపకర్మ నత్యాద్యం కార్యమే తత్ యజ్ఞో దానం తపస్యైవ పావనాని మన్షిణ. మనుషులందరినీ కూడా పావనం చేసేవి మూడు, యజ్ఞము ఒకటి, రెండోది దానము, మూడోది తపస్సు. కాబట్టి మనం పవిత్రులు అవ్వాలంటే ఏం చేయాలి, ఎప్పుడైనా సరే మన రోజు మనం ఎప్పటి కర్మ ఎప్పటి పాపకర్మ అప్పుడు క్షాళనం చేసుకుంటూ ఉండాలి. కొంతకాలం అయిన తర్వాత అసలు ఏ పాపం చేయకుండా ఉంటే సరిపోతుంది. కానీ చేసిన కర్మ మనకు కర్మ ఎన్ని రకాలుగా ఉంటుందని తెలుసు మనకు, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. ఆగామి అంటే రాబోయేది, సంచితం అంటే చేసుకున్న బ్యాంకులో బ్యాలెన్స్ లాగా బ్యాలెన్స్ ఉన్న కర్మ. ప్రారంభం అంటే కూడా అదే వచ్చేది, ఒకటి వచ్చేది, ఒకటి నిల్వ ఉన్నది, ఒకటి ఇప్పుడు ఇమీడియట్గా జరుగుతుంది. ఇలాగ మూడు రకాల కర్మలు ఉంటాయి. ఈ కర్మల వల్ల మనం చేసిన మంచి చెడుల వల్ల ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. వీటి నుంచి బయటపడాలనుకుంటున్నారు, అంటే మన కర్మ ఫలితాల నుంచి బయటపడాలి, లేకపోతే అవి మనకి మంచినిస్తాయి లేకపోతే చెడునిస్తాయి. మరి మంచి పనులు చేయకూడదా అంటే మంచి పనులు చేయాలి, కానీ ఎలా చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి సమర్పించి చేయాలి. ఇక్కడ మూడు రకాల విధానాలు ఇచ్చారు మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి. దాంట్లో మొట్టమొదటి చెప్పిందే యజ్ఞము. పరమ పూజ గురుదేవులు యజ్ఞం ఇచ్చారు మనకు, గాయత్రి మహాయజ్ఞం చెయ్యండి, దీపయజ్ఞం చేయండి, యుగయజ్ఞం చేయండి. ఎందుకు ఇచ్చారంటే అర్థమవుతుంది కదా, పవిత్రత కోసం. ఎవరి పవిత్రత? మన పవిత్రత కోసం. దాన్ని సామూహికంగా వాతావరణ కాలుష్యం అంతా పోవటానికి, మనందరి సద్బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడటానికి, విశ్వం అంతటికీ కళ్యాణం జరగటానికి కావలసిన పవిత్రత ఏది ఇస్తుంది? యజ్ఞం ఇస్తుంది. కాబట్టి యజ్ఞం ఎందుకు చేయాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే, యజ్ఞంలో ఆహుతులు వేసే సూక్ష్మరూపంలో ఏమవుతాయి, ఏ పదార్థం వేస్తే అది సూక్ష్మరూపం చెంది వ్యాపిస్తుంది. హోమియోలో ప్రిన్సిపల్ ఏంటి, పదార్థం ఉండదు దాంట్లో, అసలు అంత సూక్ష్మీకృతం అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత అది మనస్సు మీద పనిచేస్తుంది, ఇంకా మనస్సులో లోపల పొరల్లో పనిచేస్తుంది. ఒకడు చచ్చిపోవాలనుకుంటున్నాడు అనుకోండి, సూయిసైడల్ టెండెన్సీస్, ఉన్నవాడికి కూడా మనం హోమియోమన్ చేస్తే నార్మల్ అయిపోతాడు. ఈ మధ్య ఒక సంఘటన ఉంది, దాంట్లో ఏంటంటే పడు ఊరికే కత్తి పెట్టి పడి చంపేస్తూ ఉంటాడు అందరినీ. అలాంటి సంఘటన స్వామి వివేకానంద కూడా చూశారు. అలాగా ఎందుకు అలాంటి వాడిని పట్టుకుని పోలీసులు అడిగితే వాడు ఏం చెప్పాడంటే, ఊరికే పొడిచాను చచ్చిపోతాడేమో, ఊరికే సరదాగా పొడిచేయాలనిపించింది చచ్చిపోయాడు అంటాడు. అంతకంటే వాడు చాలా కూల్గా చెప్తాడు అనమాట. అలాంటి టెండెన్సీ కూడా మన హోమియోలో మందు వేసి తగ్గించవచ్చు, ఎపార్సల్ హైడోస్ వేస్తే. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక పదార్థాన్ని సూక్ష్మీకృతం చేస్తే అది భౌతికమైన జగత్తు కాకుండా మానసిక జగత్తులో పనిచేస్తుంది. అలాగే మనం యజ్ఞంలో వేసే హవన ద్రవ్యం ఏదైనా సరే అది సూక్ష్మమయ్యి వాయు రూపంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడక్కడికి పర్జన్యము రూపంలో అంటే మేఘాల రూపంలో వెళ్తుంది. మనకు కనబడవు ఆ మేఘాలు, వర్షించే మేఘాలు కనిపిస్తాయి తప్ప ఈ యజ్ఞం చేస్తుంటే దాంట్లోంచి వచ్చిన మేఘం కనబడదు మనకు. అది పొగ కనిపిస్తుంది ముందర మనకు, ఆ పొగలన్నీ కూడా. ఇంకా మీకు ఋషులు ఎంత కరెక్ట్గా చెప్తారంటే, మన యజ్ఞం సఫలం అయిందా లేదా తెలుసుకోవడానికి అప్పుడే తెలిసిపోతుంది. మనం వేస్తున్నప్పుడు ఆహుతులు లోపల అగ్ని ఇలా పైకి వస్తుంది కదా, అది ఇలా నిట్టనీలుగా వస్తున్నా కూడా స్పైరల్ మూవ్మెంట్ ఉంటుంది, దానికి గుండ్రంగా తిరుగుతూ వస్తుంది పైకి. అది కుడి చేతి వైపు తిరుగుతూ పైకి వస్తే మనం చేస్తున్న యజ్ఞం కరెక్ట్, ఎడం చేతి వైపు తిరుగుతూ వస్తే అంటే యాంటీ క్లాక్ తిరుగుతుంది అనుకోండి, కరెక్ట్ కాదు, అంటే ఆ ఫలితం రాదని అర్థం. ఎంత గొప్పగా డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత గొప్ప రుత్విక్కులను పెట్టి చేసినా, అది కనుక ఎడమ వైపు నుంచి తిరుగుతూ అగ్ని పైకి వస్తే దాని ఫలితం లేదు. అదే కుడివైపు నుంచి తిరిగి అగ్ని ఇలా పైకి ప్రచురిల్లుతూ ఉంటే ఖచ్చితంగా యజ్ఞం సఫలమైనట్టే. దేని మీద ఆధారపడి ఉంటుంది, అది కుడివైపు తిరగడమా ఎడమవైపు తిరగడమా, చేసేవాళ్ళ మీద ఆధారపడి, చేసేవాళ్ళ సంకల్పం, సంకల్ప శుద్ధి బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ గురుదేవుల ఎడల వాళ్ళకున్న శ్రద్ధ నిష్ట బట్టి ఉంటుంది. ఎస్, ఇది గురువు గారు ఇచ్చారు తప్పకుండా అవుతుందని ఒక విశ్వాసం ఉండాలి. ఏమండి చెప్పారు, వర్షాలు అవి రావట్లేదు, ఎండగా ఉంది, చేస్తే వస్తాయేమో అనకూడదు. చేస్తే వస్తాయేమో అంటే అర్థమేంటి, చేస్తే రావేమో అని కూడా ఉంది అర్థం అక్కడ. మరి ఇంక గురువు గారు నమ్మింది ఏముంది, గురువు గారు యజ్ఞం ఇచ్చారు, ఈ యజ్ఞం ద్వారా ఏదైనా మీరు సాధించవచ్చు అని ఆయనే చెప్పారు స్వయంగా. ఏదైనా సాధించవచ్చు అంటే అర్థమేంటి, భూమిపై స్వర్గావతరణ అనేది ఒకటి ఉంది, అంటే సాధించాలంటే ఏం చేయాలి, యజ్ఞం చేయాలి. వర్షం కురవాలంటే ఏం చేయాలి, యజ్ఞం చేయాలి. అనారోగ్యం పోవాలంటే ఏం చేయాలి, యజ్ఞం చేయాలి. నీకు ఏదన్నా కోరుకో, యజ్ఞం చేయ అవుతుంది అని ఆయన ఒక బ్లాంకెట్ పర్మిషన్ ఇస్తే చెప్పారండి, ఏం చేస్తున్నాం, ఎక్కడ వర్షాలు లేవండి, చాలా కష్టం. అంటే ఒకసారికే వచ్చేసింది అనుకోకూడదు, రెగ్యులర్గా చేయాలి. మరి ఆ లెక్కన హరిద్వార్లో 1971లో శాంతి గుంజి పెట్టినప్పటి నుంచి ఇప్పటికప్పుడు రోజు 9 గుండీల్లో యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ఏ రోజు మానకుండా మనం అలా ఏమైనా చేసే ఏర్పాటు చేసామా, చేసుకోలేదు కదా. చేసుకోకుండా మనం యజ్ఞము అనే దాన్ని ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఒకసారి చేస్తాం, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేకపోతే ఎవరో పిలిచారని ఆ మధ్య నేను వెళ్ళాను ఒకసారి యజ్ఞానికి. అలాగో అలా కాదు కదా, రోజు చేయాలి, రోజు కాకపోతే అట్లీస్ట్ వారానికి ఒకసారి చేయాలి. ఇది అది కాకపోతే ఏకాదశి, ఏకాదశికి చేయాలి. అలా కాదంటే పౌర్ణమికి అమావాస్య చేయాలి. రోజు తింటాం కదా, పొద్దున్న సాయంత్రం అన్నం తింటాం మానేయం, టిఫిన్ మానేయం, కాఫీలు మానేయం, స్వీట్లు లేకపోతే మధ్యలో ఎక్కడైనా బయటికి వెళ్తే కూల్ డ్రింక్ ఇవన్నీ వేస్తూనే ఉంటాం పొట్టలో. కానీ యజ్ఞ పురుషుడికి గురువు గారు చెప్పినట్టుగా ఆహుతులు ఎందుకు వేయం అంటే దాని మీద ఇంకా పూర్తిగా మనకు శ్రద్ధ కలగలేదు, నిష్ట కలగలేదు, విశ్వాసం కలగలేదు. ఇంతకీ యజ్ఞం చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే పవిత్రత వస్తుంది. పవిత్రత కావాలనుకుంటే చేయటం, లేకపోతే మానేసేట్టు, ఏముంది దాంట్లో ఏం లేదు. మనం నిజంగా పవిత్రలో అవ్వాలి. ఎందుకండి బాబు పవిత్రత అంటే, భగవంతుడి వెలుగు మనలోంచి ప్రసరించాలి అంటే అరవిందులు ఏం చెప్తారు, దయత్ షుడ్ మేనిఫెస్ట్ ద స్పిరిట్. భగవతత్వాన్ని భూమి వ్యక్తీకరించాలి, ఈ దేహము భగవతత్వాన్ని వ్యక్తీకరించాలి. ఆ సూప్రామెంటల్ డిసెంట్ ఏదైతే ఉందో అది ఈ శరీరం ద్వారా ఈ భూమి మీద జరగాలి. భాష వేరుగా ఉంటుంది కానీ శాస్త్రం అదే ఉంటుంది, ఆ శాస్త్రం అదే చెప్తుంది. ఈ సూప్రామెంటల్ అంటే ఏమిటి, ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం ఎంత పవిత్రలో అయితే అంత ఎక్కువగా భగవత్ శక్తి మన ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకోసం అవ్యక్తమైన పరబ్రహ్మం ఉన్నాడు, ఆయన గురించి ఏం తెలియదు, ఎందుకంటే ఎవరు కనబడట్లేదు. కాబట్టి అవ్యక్తం అంటే మేనిఫెస్టేషన్లోకి లేడు, ఇంకా మేనిఫెస్టేషన్లోకి రాలేదు. ఒక వ్యక్తి అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఇంకా పుట్టలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడున్నారంటే ఏం చెప్తాం, అవ్యక్తము అంటాం, ఇంకా వ్యక్తం కాలేదు. సినిమా తీశారు ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎక్కడుందంటే అవ్యక్తంలో ఉంది. కానీ సినిమా తీసిన వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు, కానీ అది మనకు తెలియదు కదా. వినిపిస్తుంది అవ్యక్తము ఏదైతే ఉందో ఆ అవ్యక్తం గురించి మాట్లాడటానికి ఏం లేదు, దాన్ని నిర్గుణ పరబ్రహ్మం అంటాం. ఆ గుణాలు ఏమి ఉండవు దాంట్లో, ఒక జస్ట్ అలా ఉంటుంది. దాంట్లోంచి సంకల్పించాలి అని ఎప్పుడైతే ఒక ఇది వచ్చిందో, కామన వచ్చిందో, అప్పుడు సృష్టి మొదలవుతుంది. అప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా సూప్రామెంటల్, దాన్నే మహర్లోక ప్రజ్ఞ అంటారు. జగన్మాత ఆ మహర్లోక ప్రజ్ఞలో ఉంటుంది. ఎప్పుడు ఉన్న తర్వాత ఈ నెక్స్ట్ మన సృష్టి అంతా ఉంటుంది, దీంట్లో బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ మహర్లోకంలో బాధలు కష్టాలు ఏ ఉండవు, ఎప్పుడూ ఆనందం ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది, ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. ఇలాగా ప్రతిదీ కూడా ప్లెంటీ. అలాంటి మహర్లోక ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనలోంచి వ్యక్తం కావాలంటే మనం ఇంకా 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 ఎక్కువ బాగా ప్యూరిఫై అవ్వాలి. అలాగ ప్యూరిఫై చేసేవి మూడు, ఒకటి కాదు. దాంట్లో మొదటిది యజ్ఞము. గురువుగారు ఏమిచ్చారు యజ్ఞంకి? రెండు రకాలు ఇచ్చారు, ఒకటి హవనం ఇచ్చారు, రెండు జప యజ్ఞం ఇచ్చారు. కాబట్టి రెండు చేయొచ్చు. అదే భగవద్గీతలో ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ దాన యజ్ఞ స్థాపరి అలాగ మూడు నాలుగు రకాల యజ్ఞాలు ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చి దాంట్లో నేను జపయజ్ఞాన్ని అన్నాడు. కాబట్టి జపం ఎంత ఎక్కువ చేస్తే అంత మనం పవిత్రలో అవుతాం. అలాగే యజ్ఞం చేస్తే మనంతో పాటు వాతావరణం అంతా కూడా పవిత్రం అవుతుంది, భూమి అంతా కూడా పవిత్రం అవుతుంది. ఆ రకంగా యజ్ఞము అనేది మొదటిది. రెండోది దానము. గురువుగారు దీనికి ఏమి ఇచ్చారు? అంశదానము సమయదానము ఇచ్చారు. బాబా ఏం చెప్పారు? షిరిడీ బాబా ఆకలి వేసిన ప్రాణికి అన్నం పెట్టు, అలా చేస్తే నువ్వు నన్ను సేవించినట్టే, ఇంతకు మించిన దానం లేదు అని ఆయన చెప్పాడు. అంటే ఒక్కొక్క గురువు ఆ దానం విషయంలో వాళ్ళ ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ మొత్తంలో వాళ్ళ కార్యక్రమం ఏంటి, దాన్ని తగ్గట్టుగా దాన్ని డిఫైన్ చేశారు. అలాగ పరమపూజ్య గురుదేవులు ఎలా డిఫైన్ చేశారు దానం అనే దాన్ని? సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. కాబట్టి మనం ఈ మూడు దానాలు చేస్తున్నా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి చేయటం అంటే ఎవరికోసమే కాదు, మనం పవిత్రులను చేసుకోవటానికి. మనం పవిత్రలు అయితే ఏమవుతుంది, మన యొక్క వెలుగేంటో మనలోంచి వ్యక్తం అవుతుంది. ఇప్పటివరకు మన వెలుగులో లేవు, మన మనస్సులో ఉన్నాం, మన ప్రాణంలో ఉన్నాం, మన ఆలోచనలో ఉన్నాం, మన కోరికల్లో ఉన్నాం, మన ఆవేశాల్లో ఉన్నాం, మన ఏమిటో అది సాధిస్తాం, మేము అంత గొప్పవాళ్ళం, ఎంత గొప్పవాళ్ళం, మమ్మల్ని అందరూ గుర్తించాలి, ఇలాంటి ఒక వైటల్ బీయింగ్లో ఉన్నాం. ఇవన్నీ కూడా పోయి ఆత్మతత్వం ఏదైతే ఉందో దాంట్లోకి ప్రవేశించడానికి ఈ పవిత్రత అనేది చాలా చాలా అవసరం. ఈ పవిత్రత లేకుండా మనం ఆత్మతత్వంలో ప్రవేశించలేము. ఆత్మని నేను అనే జ్ఞానంలోకి మనం ఆ మార్గంలోకి వెళ్ళలేము. యజ్ఞము దానం అయిన తర్వాత ఏంటి? తపస్సు. తపస్సులో 12 రకాల తపస్సులు ఇచ్చారు గురువు గారు. గాయత్రి మహాజ్ఞానం ఒకసారి తీయండి, దాంట్లో నెలకొక తపస్సులాగా 12 తపస్సులు ఇచ్చారు. ఏదైనా చేయొచ్చు దాంట్లో, అన్నీ చేయొచ్చు. 12 తపస్సులు చేయొచ్చు, లేదా ఏదో ఒక్కటన్నా తీసుకు చేయొచ్చు. అవన్నీ కూడా ఒకటే లక్ష్యం ఏంటంటే పవిత్రత. ఉపత్యకలు బాగుండకపోతే ఏమవుతాయి, రకరకాల రోగాలు వస్తాయి, కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది, పిల్లలు పుట్టకపోవడం వస్తుంది, లేదా రకరకాల రోగాలు వస్తాయి. ఇవన్నీ బావాలంటే ఉపత్యకల్ని సరిచేసే తపస్సు ఒకటి ఉంది. అలాగే మనలో ఉన్న దుర్గుణాలన్నీ పోయి మనలో సద్గుణాలు రావాలంటే ఒక తపస్సు ఉంది. ఇలాగా 12 రకాల తపస్సులు ఇచ్చారు గురువు గారు. దైవీ గుణాలను ఆకర్షించుకునే తపస్సు ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం తప్పకుండా ఒక టైం టేబుల్ లాగా వేసుకు చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు చేయటం వల్ల ఏమొస్తుందని చెప్తున్నారు కృష్ణ భగవానుడు. యజ్ఞ దాన తపకర్మ నత్యాద్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సైవ పావనాన్ని మన్నించినారు. అలా చేస్తూ ఆయన యొక్క భగవంతుడి యొక్క నిశ్చితమైన అభిప్రాయం ఏంటో చెప్తున్నాడు మళ్ళీ. అంటే ఇది ఇంతే, దీంట్లో మార్పు లేదు, ఇలాగే చెయ్యండి అని ఎలాగైతే చెప్తారో అలా చెప్తున్నాడు. ఏమని, ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్వా ఫలాని చ, ఏవైతే చెప్పానో ఈ పనులన్నీ కూడా వాటి యొక్క ఫలం మీద ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఇది ఫలం ఇది చేస్తే ఈ ఫలితం వస్తుందని ఆశించకుండా నిష్కామంగా ఆచరించండి. 108 యజ్ఞండాలు పెట్టి యజ్ఞం చేసామండి అన్నాం అనుకోండి, ఇంకో వాళ్ళు వస్తారు 108 పెట్టి చేసావు అదే నేను 200 పెట్టి చేస్తాను, మీరు ఇంతమందిని పిలిచారా మేము అంతమందిని పిలుస్తాం, లేకపోతే మీరు వచ్చేసారా మేము ఇచ్చేస్తాం, ఇలాగా ఏమవుతుందంటే, లేకపోతే ఈ మధ్య అంటే గాయత్రి పరివారంలో ఉన్నాయని కాదు, మామూలుగా వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దానికోసం చేసేవాళ్ళు ఉన్నారు. దానికోసం దీనికోసం చేస్తే అదేంటంటే అది రాజసమైనది, లేకపోతే తామసమైనది తప్ప సాత్వికమైనది కాదు. మన కర్మలు ఎప్పుడూ కూడా సాత్వికమైన కర్మలు ఉండాలి. సాత్వికమైన కర్మ ఏం చేస్తుందంటే భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళి, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే కర్మ చేయాలి తప్ప భగవంతుడి నుంచి దూరం చేసి మన యొక్క పర్సనాలిటీని ఇంకా ఎలివేట్ చేసి కర్మలు చేయకూడదు. 10 చెప్పుకుంటున్నారు బ్రహ్మాండం చేశారండి బాబు, ఇలాంటిది ఎప్పుడు చూడలేము ఇలాంటి యజ్ఞం అని 10 చెప్పుకున్నారు అనుకున్నాం కాసేపు. ఆ చూసావా మనం కాబట్టి చేసాం అని మన అహంకారం పెరుగుతుంది, లేకపోతే మనమే చేసాం అని ఒక గర్వం వస్తుంది, లేకపోతే వాళ్ళు చేస్తారా వాళ్ళకంటే బాగా చేస్తాం అని ఒక పోటీతత్వం వస్తుంది. ఇవేమీ రాకూడదు ఆధ్యాత్మిక జగత్తులు అసలు రాకూడదు. అందుకని యజ్ఞము, దానము, తపస్సు దాని నుంచి వచ్చే ఫలితాలను కూడా భగవంతుడికి, భగవత్ స్వరూపమైన గురువుకే సమర్పించి మనం చెయ్యాలి. ఈ చేస్తూ భగవత్ తత్వాన్ని మనం అన్వేషించాలి అంటే పవిత్రత ఉంటేనే అన్వేషించగలం. ఈ పవిత్రత వచ్చే కొద్దీ భగవత్ తత్వం దగ్గరికి మనం వెళ్తాం. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడో అదే ఆ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నేను నీ హృదయంలోనే ఉన్నాను, ఎక్కడ వెతక్కు, బయట ఎక్కడ వెతక్కు, నీ హృదయంలోనే ఉన్నాను. నీ హృదయంలోనే ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలంటే మన మనస్సు పవిత్రం అవ్వాలి. మన మనస్సు ఎంతగా పవిత్రమైతే అంత అంతగా భగవద్ దగ్గర భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మనస్సులో పవిత్రత లేకపోతే అది హృదయంలో ప్రవేశించలేదు. హృదయం అంటే అనాహత చక్రం కాదు, హృదయం అంటే హృదయం అంటే హృదయ పద్మము, హృత్పద్మము అంటాం దాన్ని, అది వేరు. మకర రాశి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం హృత్పద్మంలో తెల్లటి ఒక లోటస్, వైట్ లోటస్లో ఇండిగో కలర్లో భగవానుడు ప్రతి ఒక్కడి హృదయంలో ఉన్నాడు, ఆ హృత్కమలంలో ఉన్నాడు. ఆ హృత్కమలంలో ఉన్న పరమాత్మ స్వరూపుడైన గురువుని, లేదా గురువుగా కనిపిస్తున్న పరమాత్మని చేరుకోవాలంటే మనం పవిత్రులమై తీరాలి. ఆ ఒక్క పర్పస్ కోసమే మానవ శరీరం ఇవ్వబడింది, ఇంక దేనికి కాదు. అది చేయటం తప్ప ఇంకేం చేసినా వేస్ట్, ఒక లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే. అందుకని చెయ్యాల్సింది ఏమిటో క్లియర్గా ఉంది, యజ్ఞం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి. ఇవి చేస్తూ ఆ ఫలితాలని గురువుకి సమర్పించాలి. సమర్పించినప్పుడు ఇప్పుడు జపయజ్ఞం పెట్టుకున్నాం, జపం చేస్తున్నాం, జపం చేసినప్పుడు యజ్ఞం మన పవిత్రం చేస్తుంది అంటే ఏంటి అక్కడ అర్థం, మన మనస్సు పవిత్రం అవుతుంది. మనస్సు పవిత్రమయ్యి అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా హృదయంలో ఉన్న పరమాత్మైన గురుదేవులలో లీనమవుతుంది. దాని మొత్తం ప్రాసెస్ లక్ష్యం అంతే, మన మనస్సు మొత్తం వెళ్ళి పరమాత్మలో కలవటమే. మనస్సు అనుసంధానం అవటం అంటే ఇది అది ఒకచోట ఉండటం, భగవంతుడి దగ్గరే మన మనస్సు ఉండడం. ఇంకా ఒకసారి అక్కడికి వెళ్ళిపోతే ఆయన ఏం చెప్పాడో చేస్తాం, ఇంక మనకంటూ ఏమి ఉండని స్థితి వస్తుంది. ఒక్కసారి అక్కడి నుంచి ఒక మాట కానీ, ఒక సూచన కానీ, ఒక వెలుగు లాంటిది కానీ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మన జీవితం నడుపుకుంటాం. అలాంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనం కావాలి అనుకునే వాళ్ళకి హృదయంలో ఉన్న పరమాత్మ స్వరూపుడైన శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవులను చూడాలి అనుకున్న వాళ్ళకి యజ్ఞము, దానము, తపస్సు అనివార్యం. వాళ్ళ గురువు ఎవరైతే వాళ్ళు శ్రీ శ్రీరామకృష్ణ అవ్వచ్చు, లేదా శ్రీ శ్రీరామచంద్ర ఆచార్య గారు అవ్వచ్చు, లేదా రమణ మహర్షి గారు అవ్వచ్చు, మాస్టర్ సివివి గారు అవ్వచ్చు, అలాగే రామకృష్ణ పరమహంస గారు అవ్వచ్చు, ఎవరైనా సరే భౌతికమైన పేరు, భౌతికమైన శరీరము కాదు గురువు అంటే. మరి ఏంటి అంటే త్రిమూర్త్యాత్మకము. త్రిమూర్త్యాత్మకం అంటే మూడు రకాల రూపాలకి ఒకటైనది ఏదైతే ఉందో ఆ త్రయీమూర్తి ఎవడైతే ఉన్నాడో ఆ త్రయీమూర్తి దత్తాత్రేయుడు. అదే మనం ఇంకో భాషలో ఏం చెప్పుకున్నాం, సంకల్పము, ప్రేమ జ్ఞానము, క్రియాశక్తి, ఈ మూడు కలిసిన ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు దగ్గరికి మనం రోజు రోజు ప్రయాణిస్తుంది. ఎవరు ప్రయాణిస్తారు? శరీరం ప్రయాణించదు, ఆత్మ ప్రయాణించదు, ఈ రెండు స్టేబుల్. మధ్యలో ఉన్నదేంటి? మన చేతనత్వమే, మన మనస్సే. మన మనస్సు రేపు ఉగాది ఏం చేసుకోవాలని సాధారణంగా ఆలోచించి వచ్చిందనుకోండి, వెంటనే ఎవరిని చెప్తున్నది నేను లేదా వింటున్న మీరు దాంట్లోంచి డిస్టర్బ్ అయిపోతాం కాసేపు. మనస్సు ఎక్కడ ఉంటుంది, శరీరం ఎక్కడ ఉంటుంది. అలా కాకుండా ప్రయాణించేది ఏది అని చెప్పుకోవడానికి చెప్తున్నాను. ప్రయాణించేది ఎప్పుడు మనస్సు ఒక్కటే. ఇక్కడ ఉండగానే అమెరికా వెళ్ళిపోగలదు, ఇక్కడ ఉండగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోగలదు, ఇక్కడ ఉండగానే లండన్ వెళ్ళిపోగలదు, ఇక్కడ ఉండగానే ఢిల్లీ వెళ్ళిపోగలదు, ఇక్కడ ఉండగానే శంబళ వెళ్ళిపోగలదు, ఇక్కడ అంటే విజయవాడలో ఉండగానే హరిద్వార్ వెళ్ళిపోగలదు, చంద్రమండలం వెళ్ళిపోగలదు, సూర్యమండలం వెళ్ళిపోగలదు, ఎక్కడికన్నా వెళ్ళిపోగలదు. ఎవరు? మనస్సు, శరీరం కాదు. కాబట్టి గ్రహాంతరయానం చేశారు అంటే అర్థం ఇక్కడ ఫిజికల్గా వెళ్ళిపోయారని కాదు, మనస్సు వెళ్ళిపోతుంది. మనస్సులో ఉన్న ఎన్నో పొరలు ఉన్నాయి, ఎన్నో లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎన్నో భాగాలు ఉన్నాయి మన చేతనత్వంలో. ఆ చేతనత్వంలో ఆ భాగానికి సృష్టిలో ఉన్న ఈ భాగము ఒకటి. కాబట్టి ఎప్పుడైతే మనం మన చేతనత్వంలో ఆ పర్టికులర్ భాగంలో ఉన్నామో, సృష్టిలో ఉన్న అదే భాగంతో మనం సమంగా ఉంటాం. మన చేతనత్వం వికసించే కొద్దీ మనకు అది తెలుస్తూ ఉంటుంది. సూర్యుడిలో ఏ చేతనత్వం ఉంది, అదే నాలో ఉంది అనే జ్ఞానం వచ్చిందనుకోండి, మనం అప్పుడు ఈ శరీరం కంటే ఇంకా ఉన్నతంగా ఉన్నామా, లేదా శరీరంలోనే ఒక చోట దక్కున్నా మనస్సు విశ్వం అంతా వ్యాపించాను నేను అని ధ్యానం చేశామనుకోండి, ఐ ఆమ్ ఎటర్నల్ అని ధ్యానం చేస్తే అప్పుడు ఈ బాడీకి సంబంధించినంత వరకే ఉన్నట్టుగా తెలుస్తుందా, లేదా విశ్వం అంతా ఉన్నట్టు తెలుస్తుందా అంటే గ్యారంటీగా బాడీ కంటే అంతటా వ్యాపించినట్టుగా అనుభూతి వస్తుంది తప్పకుండా. నేను జనన మరణ రహితుడను, గుణ కర్మ రహితుడను, ఆది మధ్య అంత లేనివాడును, నాశరహితుడును, అమృత స్వరూపుడును, ఆ మెటర్నల్ అని ధ్యానం చేస్తే గనక ఖచ్చితంగా ఈ శరీరం కంటే మనం వేరుగా ఉన్నాము అని అనుభూతి తప్పకుండా వస్తుంది. మునిగిపోతాడు అనుకోండి ఈత రాని వాడు, అదే ఈత వచ్చిన వాడు దిగితే మునిగిపోడు అసలు, వాడు మునగాలనుకున్నాడు మామూలుగా లేచి ఈత కొడుతూ ఉంటాడు. అలాగే ఈ ఎటర్నల్ అనే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వాడు ఎటర్నల్ గానే ఉంటాడు, చచ్చిపోవడం అంటూ ఉండదు, అమృత స్వరూపుడుగానే ఉంటాడు. ఎప్పటి వరకు రావట్లేదు అది అంటే మనం ఆ భావన తీసుకోనంత వరకు రావట్లేదు, ఆ ధ్యానం చేయనంత వరకు రావట్లేదు, మన చేతనత్వం అంతవరకు విస్తరించకపోవడం వల్ల మనకు రావట్లేదు. ఈ చేతనత్వం విస్తరించాలంటే తప్పకుండా మనకు పవిత్రత వచ్చి తీరాలి. మనకు పవిత్రత పెరిగే కొద్దీ మనలో లోకాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మనలో ఏ లోకాలు ఉన్నాయో బయట అవే లోకాలు ఉన్నాయి. మణిపూరకం అనుకోండి మామూలు మనస్సు, లోవర్ మైండ్. స్వహ అన్నాం అనుకోండి హయ్యర్ మైండ్. మహ జన తపహ సత్యం. తపహ అంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో ఉన్న చేతనత్వం తెలిస్తే బయట తపోలోకం అంటే ఏంటో తెలుస్తుంది. అక్కడ తపస్సు అంటే తప అంటే వేడి తప్ప ఏ ఉండదు. సూర్యుల్లో మనం వెలుగు కాదు వేడి చూడండి అని చెప్తారు గురువు గారు. సూర్యుల్లోంచి వేడి గ్రహించాలి అంటే మనలో కూడా ఆ లోకంలో ఉండాలి, అంటే తపోలోకంలో ఉండాలి. ఎక్కడుంది తపోలోకం? ఆజ్ఞలో ఉంది. కాబట్టి ఆజ్ఞలో ఉండి చేస్తే సూర్యకిరణాలు మనలోకి ప్రవేశిస్తే మనం ఒళ్ళంతా వేడెక్కాలి నిజంగా చేస్తే. అంతేగాని అబ్బా చల్లగా హిమాలయాల్లో ఉన్నట్టుగా ఉందండి బ్రహ్మాండంగా అంటే. తర్వాత సత్యలోకం. సహస్రనామం. సత్యలోకంలో ఏముంటుందండి? సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఉంటాడు, ఇంకేముండదు, చెప్పడానికి ఏముండదు, ఒక్కడే ఉంటాడు అక్కడ, ఇద్దరు ఉండరు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళామనుకోండి, మనం ఏమైందో చెప్పడానికి మనకేం తెలియదు, ఉన్నాను అని తెలుస్తుంది. పేరు ఊరు అన్నీ మర్చిపోయి ఉన్నట్టుగా తెలియడం అనేది ఒకటి సంభవిస్తే కనుక ఉన్నా నేను అని తెలియదు. ఎలాగున్నామంటే ఆనందంగా ఉన్నాను. దేన్ని చూసి ఆనందిస్తున్నామంటే దేన్ని చూసి ఆనందించడానికి ఇంకోటి లేదు, ఉన్నదంతా నేనే. నేను ఇప్పుడు ఆనంద స్వరూపుణ్ణి కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. రెండోది ఒకటి ఉంటే దాన్ని చూసి నేను ఆనందిస్తుంటే అప్పుడు ఏమైంది? సత్యలోకంలో లేవు, తపోలోకంలో కూడా లేవు, ఇంకా కిందకు వచ్చేసి ఆ రకంగా మన చేతనత్వం ఏ లోకంలో ఉందో దానికి తగ్గ మాటలు మనం మాట్లాడతాం. ఇలాగా తపోలోకంలో అంటే ఆజ్ఞలో ఉండి మనం తపస్సు చేస్తే, గాయత్రి మంత్రం కానీ ఏ మంత్రమైనా చేస్తే దాంట్లోంచి వచ్చిన వేడి అది పావక అవ్వచ్చు, పావమానం అవ్వచ్చు, శుచి అవ్వచ్చు. కానీ పవిత్రం చేసేవి మొట్టమొదట మటుకు పావకాతిని మనని పవిత్రం చేస్తుంది, బాడీని పవిత్రం చేస్తుంది. మన ఈధరికి బాడీని అంతా పవిత్రం చేస్తుంది మన, అలాగే మనసులో లోవర్ బాడీని అంతా పవిత్రం చేస్తుంది. అలాగే మనకు పవమానాగ్ని మనలో భ్రాంతుల్ని పోగొడుతుంది. భ్రాంతి అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనట్టుగా అర్థం చేసుకోవటం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మనం శరీరం అనుకుంటాం, మనకి ఈ శరీరానికి సంబంధించిన ఆస్తులు పాస్తులు, ఈ శరీరంతో వచ్చిన సంబంధాలు ఇవన్నీ గుర్తుంటాయి. అదంతా భ్రాంతే. మన శరీరంతో కాదు, మన ఆత్మలో మనకు శరీరం ఉంది. అది నిజమైన సత్యం, నిజమైన విద్య, నిజమైన చదువు. ఆ చదువు రావాలనుకోండి ముందర ఇది నేను కాదు అని తెలియాలి. ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ చిత్తం నేను కాదు, ఈ అహంకారం నేను ఏమి కాదు, నేను మరి ఎవరు? మనోబుద్ధ్యంకార చిత్తాయిన అని నిర్వాణ షట్కం ఉంటుంది శంకరాచార్యుల వారిది. ఆరు ఉంటాయి దాంట్లో నిర్వాణ షట్కము. ఆ ఆరిట్లో మనోబుద్ధ్యహంకార చిత్తాది నాహం. అహం అంటే ఇదేది కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం. మరి ఏంటంటే చిదానందరూప శివోహం. శివోహం నేనే శివుడను, చిదానందరూపుణ్ణి అని అంటాడు ఆయన. ఏ సాధన ఏ మార్గంలో చెప్పినా దత్తస్వామి గనక మనం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తున్నాం అనుకోండి, దత్తోహం నేనే దత్తుణ్ణి అని ధ్యానం చేయాలి. విష్ణువుని చేస్తున్నాం అనుకోండి, నేనే విష్ణువుని. శివుణ్ణి చేస్తున్నాం, శివోహం. అలాగే అమ్మవారిని చేస్తున్నాం, నేనే అమ్మవారిని అని ధ్యానం చేయాలి. ఈ రకంగా మనం ఎవరినైతే ధ్యానం చేస్తున్నావు అది నేనే అని చెయ్యాలి. గాయత్రి చేస్తే ఏం చేయాలి? నేను గాయత్రిని చేయాలి. గురువుగారు ఎందుకేం ఇచ్చారు? నేను సవితనే ధ్యానం చేయి, మనస్సు సవిత, సవితే మనస్సు. ఇవి చేయటం వల్ల పవిత్రం అయ్యి మన ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే ఉండి అన్నా చేస్తామో. మాస్టర్ ఆజ్ఞలో ఉండమన్నారు కదా, అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే కింద ఐదు చక్రాలని ఆజ్ఞ కంట్రోల్ చేయటంతో పాటు, సరి చేయటంతో పాటు వాటిలన్నింటినీ కరెక్ట్ ఆర్డర్లోకి తీసుకురావడంతో పాటు పవిత్రత ప్రసాదించి అక్కడి నుంచి మనం హృత్కమలంలోకి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలనుకోండి, మనకు అమెరికా గురించి ఏమీ తెలియదు. నారాయణ వాడు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ ఎక్కడ దిగితే అక్కడ అమెరికా అని చెప్పి ఫ్లైట్ ఎక్కించారనుకోండి. ఇండియాలో హైదరాబాద్లో ఎక్కాం, ఫ్లైట్ ఎక్కడ ఆగుతుంది నెక్స్ట్ అంటే మేబీ బాంబేలో ఆగచ్చు, లేకపోతే ఢిల్లీలో ఆగచ్చు. అంటే ఫ్లైట్ ఆగింది కాబట్టి అది అమెరికా అవుతుందా? ఆగదు, కాదు. అలాగే నెక్స్ట్ దుబాయ్లో ఆగచ్చు, దుబాయ్లో ఆగితే అది అమెరికా అయిపోతుందా? కాదు. దుబాయ్ నుంచి బయలుదేరి మళ్ళీ అమెరికాలో ఎక్కడో ఆగుతుంది, అది డెస్టినేషన్ అయ్యి ఉండొచ్చు. కానీ వాడు ఫ్లైట్లో అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ భాష అవి మనకేమి రావనుకోండి, మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ప్రయాణం చెయ్యాలంటే ప్రయాణం చేసిన వాడు సహాయం ఉండాలి. ప్రయాణం చేసిన వాళ్ళు మనం ఎక్కడెక్కడ వెళ్ళామో, ఎక్కడెక్కడ ఉన్నామో, ఎంత దూరం వచ్చామో అన్ని వాళ్ళ ముందర వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అలాంటి వాడిని గురువు అంటాం. కాబట్టి గురువు సహాయం లేకుండా మనంతటి మనం హృదయంలోకి వెళ్ళిపోలేము. గురువు సహాయం ఎలా చేస్తాడంటే, ఇదిగో బాబు యజ్ఞం చెయ్యి. ఆయన యజ్ఞం అంటే ఒకటి హవనం, రెండోది జపం. ఈ రెండు మామూలుగా మారకుండా చేసుకోవాలి. తర్వాత దానం చెయ్యి, సమయదానం చెయ్యి, అంశదానం చెయ్యి, ప్రతిభాదానం చెయ్యి. తర్వాత అహంకార త్యాగం చెయ్యి, దానం అంటే అది కూడా. తర్వాత తపస్సు, తపస్సు చెయ్యి, తపించు, తప్పించు. దేనికండి అంటే భూమిపై స్వర్గావతరణ జరగాలి అని తప్పించు. తపిస్తే వేడెక్కుతుంది, ఒళ్ళంతా వేడెక్కుతుంది, బుర్ర వేడెక్కిపోతుంది. వినే వాళ్ళకి వేడెక్కుతుంది, చెప్పే వాళ్ళకి వేడెక్కుతుంది, చేస్తున్న వాళ్ళకి వేడెక్కుతుంది, చూస్తున్న వాళ్ళకి వేడెక్కుతుంది. ఎందుకు అంటే వేడెక్కాలి అనే భావనతో చేస్తున్నాం కాబట్టి. ఈ రకంగా మనం మార్గాన్ని చెప్పడానికి ప్రిలిమినరీగా నువ్వు అసలు ఫస్ట్ ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అని అడిగారు అనుకోండి, నేను ఉద్యోగం కోసం వెళ్తున్నావు, సరే దానికి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీకు వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా, ఇవన్నీ అడిగినట్టుగానే అవన్నీ ఉంటే అప్పుడు ఎలా చేయాలో చెప్తారు. అలాగే మనం ముందర అసలు మన ప్రయాణంకి మనకు దగ్గర ఉండాల్సిన పెట్టుబడి ఏంటి, మనం యజ్ఞం చేయాలి, మనం చేయాల్సిన విధి విధానం ఏంటి, వీసా పాస్పోర్ట్ ఎలా సంపాదించుకోవాలో, డబ్బులు ఉండాలో, అలాగా యజ్ఞం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి. ఇవి చేస్తేనే హృదయంలోకి, హృదయంలో ఉన్న పరమాత్మ స్వరూపుడైన గురువు దర్శనం అనేది చేసుకోవడానికి, పరమాత్మను దర్శించడానికి, ఆ పరమాత్మ నేను ఒకటే అనే అనుభూతి అనే జ్ఞానము అనే దర్శనం ఏదైతే ఉందో అది పొందటానికి, వీటన్నిటికీ కూడా మూలము ముఖ్యమైనవి ఆధారభూతమైనవి ఆ మూడే, అవే యజ్ఞము, దానము, తపస్సు. అందుకని ఈ యజ్ఞ దాన తపస్సులు అనేవి నిరంతరము చేయాలి. వారానికి ఒకసారి సరదాగా లేదా 15 రోజులకు ఒకసారి అలా చేయకూడదు. రోజు చేయాలంటే గురువుగారు ఇచ్చారు దీపయజ్ఞం చేయడం ఎంత సులభం, అలా చేయాలి. గురువుగారు ఇంకోటి కూడా ఇచ్చారు బలివైశ్వదేవం, ఎంత సులభం అది కూడా ఇచ్చారు. అవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, పాటించాలి. అలాగే జపం 3 మాలలు లేకపోతే 5 మాలలు ఇలా చేయమన్నారు, చెయ్యాలి. సమయదానం అంశదానం అది మన ఇష్టమే. ఇదివరకు ఎప్పుడో పెట్టినప్పుడు 10 పైసలు ఉండేవి, ఇప్పుడు మారిన సందర్భంలో రోజుకి 5 రూపాయలు ఇలాగా. అవన్నీ మనం చేయడం వల్ల మాత్రమే. అలాగే మనకు ఉండాల్సిన తపస్సు ఏంటి, భూమిపై స్వర్గావతరణ అనే యుగ నిర్మాణము జరగాలి, కొత్త యుగం అవతరించాలి అనే తపస్సు అనే తపన మనకు ఉండాలి. ఇవి లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన హృదయంలో ఉన్న ఆ పరమ గురువుని మనం చేరతాము. అప్పుడు లోపల నుంచి మళ్ళీ మనకు ఒక ఎష్యూరెన్స్ వస్తుంది, కరెక్ట్ నేను చెప్పినట్టుగా నేను చేస్తున్నాను. ఏదైతే లోపల నుంచి బయట మనం చేయగా చేయగా లోపలికి వెళ్తామో అక్కడ దానికి తగ్గ అభయం వస్తుంది, దానికి తగ్గ అనుభూతిని ప్రసాదిస్తారు. ఇంకా మన పాత్రత బట్టి మనకు ఇంకా ఎక్కువ పనులు కూడా అలాట్ చేయొచ్చు. ఈ రకంగా మనం వృద్ధిలోకి రావాలి. వృద్ధిలోకి వచ్చి గురువు మెచ్చుకునేటట్టుగా తయారు కావాలి. ప్రతి గురువు ఏమనుకుంటాడంటే తనకంటే తన శిష్యుడు గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాడు. అలాంటి మన స్థితి మనందరికీ సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ మనం ఈ మన్మథనామ సంవత్సరాన్ని ముగిస్తున్నాం. ఈ మన్మథనామ సంవత్సరంలోనే గురువుగారు ఒక జన్మలో శ్రీరామకృష్ణ పరమహంసగా పుట్టారు. అలాంటి మన్మథనామ సంవత్సరంలో పుట్టిన శ్రీరామకృష్ణ పరమహంస గారిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ రేపటి నుంచి దుర్ముఖి నామ సంస్కృతిలోకి మనం అడుగు పెడతాము. దుర్ముఖి అంటేనే పేర్లో కొంచెం చెడ్డముఖం అన్నట్టుగా ఉంటుంది, కానీ దేవతలు అఘోరులు, అఘోర రూపుడు ఆంజనేయ స్వామి, అలాగే శివుడు అంటే చెడ్డవాళ్ళకి చెడ్డవాడుగా, మంచివాళ్ళకి మంచివాడుగా కనిపిస్తాడు. అలాంటిది ఈ సంవత్సరం చెడ్డవాళ్ళకి మంచివాళ్ళకి మంచిగానే ఉంటుంది. ఇలాంటి విషయాలు మనం కొత్త సంవత్సరంలో చెప్పుకున్నాం. ఈ రకంగా మనందరికీ కూడా మాస్టర్ యొక్క అనుగ్రహం నిరంతరం లభిస్తూ ఉంది. దానివైపు మనం తిరగాలంటే ఎండ ఎటు తిరిగితే, ఎటు పడుతుంటే అటువైపు మనం మొహం పెడితే మన మీద ఎండ పడుతుంది తప్ప, మనం వెనక్కి తిరిగి నుంచున్నాం అనుకోండి నా మీద ఎండ పట్టలేదంటే ఎంత తప్పు. అలాగ గురువు అనుగ్రహం వర్షిస్తుంది కాబట్టి మనకు గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకోవటానికి ఏం చేయాలో ఆయన చెప్పారు. అందుకని అవి చేద్దాం, చేస్తే వాళ్ళ దృష్టి మన మీద ఉంటుంది. నా వైపు నువ్వు చూడంటే అర్థం ఆయన కళ్ళల్లోకి చూస్తూ లేదా ఫోటోలో చూస్తూ కూర్చోవడం కాదు, ఆయన ఇచ్చిన పనులు చేయటం. ఆయన ఇచ్చిన పనులు నా పనులను చేసుకోవాలి. అంతే తప్ప మాస్టర్ పని చేస్తున్నానని అనపడదు, మాస్టర్ పని కాదు అది నా పని. సీతారాం పని చేసుకుంటున్నాడు, ఎవరిదా పని అంటే నాది, అంతేగాని నా ఆర్కే మాస్టర్ ఇచ్చారండి చేస్తున్నాను అలా పెట్టుకోకూడదు, అది నా సొంత పని అనుకోవాలి. అలా అనుకుంటూ మనం కొత్త సంవత్సరంలో ఇంకా బాగా భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమంలో ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవుతాం. గ్లోబల్గా అందరికీ తెలియాలి, ఎక్కువ మంది దగ్గరికి జరగాలి అని చెప్పారు మాస్టర్. ఇది ప్రచారం. అలాంటి కార్యక్రమాలు మనందరం ఇంకా బాగా భాగస్వాములు అవుదాం అని కోరుకుంటూ ఇవాటికి స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా మార్గేణ మహిం మహిషాగో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు మధ్యున్య వృద్ధి సస్యచారిణి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంత నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కస్మిన్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు బహుపుత్రిణః యద్ధనా సధనా సంతు జీవంతు చరతాంశుతం. ఓం అసతో మా సంగమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.